రేసింగ్ విధంగా పెద్దలు మాంజశ్రీ లక్ష్మారెడ్డి గారు మరియు సభాధ్యక్షులు గురువు గారు మా కదలబడి సార్ బిఎస్ రాజు గారు మరియు గౌరవ అతిథులు జగన్నాథరావు గారు వైస్ ఛాన్సలర్ గారు ఎస్సీ సత్యనారాయణ గారు కథ జాతరకు వచ్చినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కథా సాహిత్యం గ్రామీణ జీవితం అనే అంశం మీద నేను 10 నిమిషాలు అంటే 9 నిమిషాలే 1 నిమిషం తక్కువనే మాట్లాడి ఉత్తమ విద్యార్థిని అనిపించుకుంటాను మా గురుగారితో. ఎందుకంటే ఇలా కథా సాహిత్యం గ్రామీణ జీవితం గురించి తెలంగాణ కథ గురించి అది ఒక 10 నిమిషాలలో మాట్లాడాలంటే సూదితూములకి వెళ్ళి దగ్గునాన్ని ఇచ్చినట్టే. అందుకే మరుగు మొట్టగా మాసం చిక్కినట్టు ఆ మాసాన్ని మీకు చూపించి నేను నిష్క్రమిస్తాను. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ తెలంగాణ కథ అంటేనే అది గ్రామీణ కథ. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ గ్రామీణ జీవితాన్ని తెలంగాణ గ్రామీణ సమస్యల్ని చిత్రిస్తూ వచ్చినటువంటి కథ. ఎందుకంటే మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి బండారు అచ్చమామ నుంచి అంటే కథ మొదలు పెట్టినటువంటి అచ్చమామ నుంచి ఇప్పుడు కొత్త కొత్తగా కథ రాస్తున్నటువంటి మన్ప్రీతం దాకా మన్నె ఎలియా దాకా మొత్తం గ్రామీణ జీవితాన్ని నేపథ్యంగా చేసుకున్నటువంటి కథలే. అసలు గ్రామీణ జీవితాన్ని పక్కకు పెడితే కథలే లేవు. కాబట్టి తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఒక్క రచయిత అంటే కథ రాస్తామని కలం పట్టినటువంటి ప్రతి ఒక్క రచయిత కూడా అసలు గ్రామీణ జీవితంలో కూడా కథ రాయలేదు. ఎందుకంటే గ్రామీణ జీవితంంలో బేస్ గా చేసుకున్నటువంటి కథలే. అయితే ఈ గ్రామీణ జీవితం లోపల కూడా మనం 4 రకాలుగా గ్రామీణ జీవితాన్ని మనం యోజించుకున్నట్లయితే అందులోపల వ్యవసాయ కథలు, తర్వాత కులవృత్తుల కథలు, తర్వాత గ్రామీణ జీవనాన్ని మార్పును చిత్రించేటటువంటి కథలు, తర్వాత వలస కథలు, గ్రామీణ స్త్రీల జీవితాలు చిత్రించేటటువంటి కథలు, ఇట్లా ఒక 4 రకాలుగా దీన్ని మనం విభజించుకున్నట్లయితే ఒక్కొక్క అంశం గురించి మనం స్థూలంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ లోపల వ్యవసాయ ఆధారిత కుటుంబాలే చాలా ఎక్కువ. తెలంగాణ జీవితం అంటేనే మనకు గుర్తొచ్చేది నాగలి, ఎద్దు, తర్వాత బర్రె, పెండాయ, దొడ్డి ఇవి. అంటే ఇలాంటి జీవితాన్ని మనకు చిత్రించినటువంటి కథలు. అంటే మొదట మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మై గరీబు గరీబుని కథ కానీ, తర్వాత ఆళ్వార స్వామి రాసినటువంటి పరిగే కథ కానీ, భాగ్యరెడ్డి వర్మ రాసినటువంటి రెడ్డిజాయి కథ కానీ, ఇట్లా మొదటి నుంచి అసలు తొలినాళ్ళ నుంచి కథలు తీసుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చిత్రించినటువంటి కథలు. ఈ కథలు తెలంగాణ గ్రామీణ జీవితంలో వచ్చినటువంటి మార్పుల్ని, వచ్చినటువంటి విప్లవాల్ని, వచ్చినటువంటి సంస్కరణల్ని చాలా అద్భుతంగా చూపించినటువంటి కథలు. ముఖ్యంగా ఆళ్వార స్వామి నుంచి తీసుకుంటే తర్వాత 1970 ప్రాంతం లోపల అల్లం రాజయ్య కథలు, రఘోత్తమ రెడ్డి కథలు, బిఎస్ రాములు కథలు, పి చంద్ కథలు, ఇవన్నీ రాములు గారు రాసినటువంటి వేపచెట్టు కథలు అద్భుతమైనటువంటి గ్రామీణ గ్లోబలైజేషన్ జీవితాన్ని చిత్రించినటువంటి కథలు. తర్వాత కులవృత్తుల కథలు, కులవృత్తుల నుంచి మామూలు ఏంటంటే ప్రపంచీకరణ తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో జరిగినటువంటి అనేక సంస్కరణలు తెలంగాణ గ్రామీణ పల్లెల్లోకి ప్రవేశించాక పల్లెల్లో ఉండేటటువంటి కులవృత్తులు ఏమైనాయి, వాళ్ళు ఏమైనారు అద్భుతంగా జాతశ్రీ కానీ, పెద్దెడ్డి అశోక్ కుమార్ కానీ, ఇవి కులవృత్తుల గురించి అద్భుతంగా చిత్రించినటువంటి కథలు ఈ తెలంగాణ కథలు. అట్లాగే ముఖ్యంగా ఈ ముంపు గ్రామాల మీద కానీ, తర్వాత గ్రామాల్లో ఉండేటటువంటి వ్యవసాయం మూలపడ్డాక రైతులు ఏమైనారు, రైతులు ఎట్లా వలస పోయినారు, ఆ వలస ఎట్లా సాగింది, ఆ వలస మొదలు బొగ్గుగనులకు సాగింది, తర్వాత బొగ్గుగనులటువంటి జీవితం ఎట్లా ఉంది, తర్వాత బొంబాయికి సాగింది, ఆ బొంబాయిలో ఉండేటటువంటి జీవితం ఎలా ఉంది, అట్లాగే గల్ఫ్ సాగింది వలసలు, ఆ గల్ఫ్ జీవితాలు ఎలా ఉన్నాయి అంటే అద్భుతంగా తెలంగాణ జీవితాన్ని పఠించినటువంటి కాలం మల్లయ్య గాని, జుబండి జగన్నాథ గాని, పిచంద్ గాని, రఘోత్తమ రెడ్డి గాని, వీళ్ళ కథ లోపల గ్రామీణ జీవితం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఈ శిరం శెట్టి కాంతారావు గాని, తర్వాత గుంపు గ్రామాలకు కేవీ నరేందర్ గాని, వీళ్ళు గ్రామీణ జీవితంలో ఉండే కులవృత్తులు కాకుండా మధ్యతరగతి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసినటువంటి, మధ్యతరగతి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చినటువంటి చాలా ఒక వాటి మూలాల్లోకి అంటే మూలాలు వెతికి తీసుకున్నటువంటి కథలు, అట్లాగే బోయే జగయ్య రాసినటువంటి కథలు కానీ, దొంగలు ఈ రాజకీయ నాయకులు తర్వాత రాజకీయం ప్రవేశించాక, అంటే రాజకీయ చైతన్యం వచ్చాక ప్రజల లోపల రాజకీయ చైతన్యం పట్ల ఏ విధమైనటువంటి ఒక దృక్పథం ఉన్నది అనేటువంటిది మనకు ఈ దొంగల కథలు కానీ, తర్వాత నా పేరు రాయదు అని కానీ, గున్నా కానీ, అట్లాగే జాతశ్రి రాసినటువంటి అంతర్ముఖం కానీ, వ్యక్తిగతం కానీ, చదివేంద్రం కానీ, మన్ని ఏరియా రాసినటువంటి మర్రి చెట్టు కథ కానీ, పర్యావరణం మీద వచ్చినటువంటి అట్లా తెలంగాణ కథలు ఏ చిన్న సమస్యను కూడా వదిలిపెట్టలేదు. తెలంగాణలో వచ్చినటువంటి విప్లవాలు, రైతాంగ పోరాటాలు, తెలంగాణలో వచ్చినటువంటి మార్పులు ఎంత హృద్యంగా చిత్రించారో, అట్లాగే గ్రామీణ జీవితాన్ని కూడా అంతే ఉద్యంగా చిత్రించినటువంటి చరిత్ర తెలంగాణ చరిత్రకు ఉన్నది. అట్లా తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీల కథలు కానీ, తర్వాత తెలంగాణలో స్త్రీలు పడేటటువంటి బాధలు కానీ, జ్వలిత, తర్వాత జాదుల గౌరి, గోగు శ్యామల, వీళ్ళు తమ యొక్క కథల లోపల గ్రామీణ స్త్రీల యొక్క, గ్రామీణ జీవితాల యొక్క సంక్షేమాన్ని చాలా అద్భుతంగా చూపించినటువంటి కథలు. అట్లాగే సైబాబా రాసినటువంటి కథలు కానీ ముస్లిం జీవితాల్ని చాలా బాగా పట్టించినటువంటి కథలు. ఈ విధంగా తెలంగాణ లోపల కవులు, తెలంగాణ లోపల కవిత్వం ఎంత అద్భుతంగా, కవిత్వం ఎంత ప్రతి ఒక్క అంశాన్ని సృష్టించిందో, అట్లాగే కథ కూడా ఏ అంశాన్ని తన దృష్టిలోంచి పోనీయకుండా గ్రామీణ జీవితాన్ని బాగా చిత్రించినటువంటి కథ. ఈ తెలంగాణ లోపల జరుగుతున్నటువంటి వలసలు ముఖ్యంగా ఏది గ్రామీణం నుంచి ఎప్పుడైతే కరువు, తర్వాత ఈ ప్రపంచీకరణ ప్రభావంతో వృత్తులు కూలిపోవడం జరిగాక తెలంగాణ నుంచి వలసలు మొదలయ్యాయి. ఆ వలసలు ఎక్కడ దాకా సాగాయంటే బొగ్గుబరుల దాకా, బొంబాయి దాకా, తర్వాత గల్ఫ్ వలస, గల్ఫ్ దేశాల దాకా సాగింది. ఆ దేశాల్లో ఉండే ఆ గల్ఫ్ అంటే ఒక గ్రామీణ వ్యక్తి, చదువురానటువంటి వ్యక్తి, ఏమి చదువుకోనటువంటి వ్యక్తి, భక్తు దేవుని కోసం, అంటే ప్రపంచం లోపల వలసలు అన్ని దేశాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జరిగాయి. అవి రకరకాలుగా జరిగాయి. ఏంటంటే విద్య కోసం కానీ, లేదా డబ్బు సంపాదన కోసం కానీ జరిగాయి. కానీ తెలంగాణలో ఉండేటటువంటి వలసలు కేవలం పొట్ట చేత పట్టుకొని భక్తుదేవు కోసం జరిగాయి. ఈ భక్తుదేవు కోసం జరిగినటువంటి వలసల్లో, ఆ వలస జీవితాల్లో ఉండే సంక్షోభం, ఒక ఇంటి మీద గ్రామం నుంచి ఎటో కనబడిన దేశాలకు పోతే ఇక్కడ పిల్లలు కానీ, తర్వాత స్త్రీలు కానీ పడుతున్నటువంటి బాధలు,
లేకపోతే
గ్రామాలు ఉన్నటువంటి గ్రామాలలో ఉండేటటువంటి పెద్దలు ఇక్కడ ఏ విధంగా, ఓకే సార్, థ్యాంక్ యూ, రెండు పెద్దలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి చాలా అద్భుతంగా చెప్పినటువంటి కథలు. అట్లాగే ఉద్యమ కథలు ఎంత బలంగా వచ్చాయో, ఈ గ్రామీణ జీవితాన్ని చూపిస్తూ, గ్రామీణ నేపథ్యాన్ని నిర్వహిస్తూ, అంతకంటే అద్భుతంగా ప్రపంచీకరణను చూపిస్తూ, వీరస్వామి గారి ప్రపంచీకరణ కథలు మీరే ఒక పుస్తకాన్ని, ఒక కథా సంకలనాన్ని తీసుకొచ్చారు. అద్భుతమైనటువంటి కథలు. తర్వాత వారు రాసినటువంటి కథల బడి దయచేసి అసందర్భమైన చేసేది ఏంటంటే, కథల బడి పుస్తకాన్ని మరొకసారి అందుబాటులోకి తెస్తే తెలంగాణ నుంచి గ్రామీణ జీవితాన్ని చూపించే ఇంకా బాగా కథకులు ఖచ్చితంగా వచ్చేటటువంటి, అది తయారు చేసేటటువంటి శక్తి ఆ బుక్ ఉన్నది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ తీసుకొస్తారని కోరుతూ, ఈ విధంగా తెలంగాణ లోపల వలస చిత్రించినటువంటి జూకండి జగన్నాథం గానీ, కాలువ మలయ్య గానీ, బిఎస్ రాములు గానీ, బివిఎన్ స్వామి గానీ, ఇంకా చాలా మంది అసలు తెలంగాణలో ముందు చెప్పుకున్నట్టు, తెలంగాణలో పుట్టినటువంటి, తెలంగాణలో కలం పట్టినటువంటి రచయిత, రైతు పక్షాన నిలబడి గ్రామీణ జీవితాన్ని చిత్రించకుండా ఏ కథకుడు లేడు. కాబట్టి అలా చిత్రించినటువంటి ప్రతి ఒక్కరికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
చాలా చక్కగా 9.5 నిమిషాల్లో ముగించిండు, 6 నిమిషాల్లో మిగిలించాడు.